Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం ఆగస్ట్ 1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనము గత కొన్ని వారాలుగా మనము అమృత బిందువులు కార్యక్రమాన్ని చెప్పుకుంటున్నాము. అందులో తర్వాత కాగడాహారతులు, దత్త కాగడాహారతుల గురించి పరిచయం చేసుకున్నాం కదండి. ఆదివారం నుండి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ వారాలకన్నిటికీ కూడా దత్త కాగడాహారతులు ప్రత్యేకంగా చెప్పుకున్నాము. మీ అందరు కూడా అది అనుసరిస్తున్నారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఈ వారం కాగడాహారతులు అయిపోయినాయి కదండి, ఇంకా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, భాగవత కథ ఎలాగో చెప్పుకుంటున్నామో స్వామీజీ వారు చక్కటి వివరణతో మనకు చెప్పినటువంటి భాగవత స్కందంలోని అధ్యాయాలు, అందులోని శ్లోకాలు చెప్తున్నారు కదా, అది కూడా మనం అనుసంధానం చేస్తూ తర్వాత ఈసారి మీకు చక్కటి విషయం చెప్తున్నాను. అది శ్రీ గురుగీత. ఆ పరిచయంలో చూడండి, గురువుగారి దివ్యమైనటువంటి గళంలోనే శ్రీ గురుగీత ఎలా మొదలైందో అనేది, అది మీకు అందరికీ కూడా వారి గళంలోనే విందురు కానీ. తర్వాత చిరు పరిచయం, శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు అంటే దత్తపీఠ ఉత్తరాధికారి గారు చెప్పినటువంటి విశేషాలు శ్రీ గురుగీత గురించి, అది కూడా చెప్పుకొని మనం అమృత బిందువుల్లోకి వెళదాము. ముందుగా ఈ భాగవతం 3వ స్కందం శ్లోకం 43 అధ్యాయం 4, ఇందులో అంతర్యామి అనేటువంటి విషయం మీద మనం ఇప్పుడు స్వామీజీ వారు చెప్పినటువంటివి విందాం.
యత్సానుబంధే సతి దేవదేహే మమాహమిత్యూఢదురాగ్రహాణాం పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం.
తాత్పర్యం, ఓ దేవ, ఓ భగవన్, ఈ దేహం గాని దానికి అనుబంధంగా ఉండే బంధుమిత్ర ధనధాన్యాది పరివారం గాని నిజానికి సత్యమైనవి కావు. అవి మిథ్యా పదార్థాలు, అంటే సత్యంలాగా కనిపించే అసత్య పదార్థాలు. అయినా సరే జీవులు వీటి మీద నేను, నాది అనే దురాగ్రహాన్ని లోతుగా పాతుకుని నిలబెట్టుకుంటున్నారు. ఈ అహంకార మమకారాల వల్లే అదే దేహంలో అంతర్యామివై చైతన్యమూర్తివై నివసిస్తూ ఉన్నా నువ్వు మాత్రం వారికి అందనంత దూరంలో ఉన్నట్లుగానే తోస్తున్నావు. ఇలా మాలోనే ఉంటూ మాకు అందకుండా ఉండే నీ పాదపద్మాన్ని మేము శరణు పొందుతున్నాము. ఒక మానవుడు తన శరీరం వంక చూపించి ఇది నేను అంటున్నాడు. ఇక్కడ నేను అనే పదానికి నిజమైన అర్థమేమిటి? ఆ శరీరంలో ఉండే చర్మ రక్త మాంసాదులా? అలా అయ్యేట్లయితే చచ్చిపోయిన శవం కూడా నేను నేను అనగలగాలి. అలా ఏ శవము అనడం లేదు, కనుక శరీరం లోపల ఉండి శరీరంలోని భాగాలైన చర్మ రక్త మాంసాదులన్నిటినీ కలిపి ఉంచి నిలబెట్టి నడిపించే చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అనే పదానికి నిజమైన అర్థం కావలసి ఉంటుంది. ఇలా చెప్పడం వల్ల రామయ్య, భీమయ్య, వెంకయ్య, పుల్లయ్య మొదలైనటువంటి మానవుల శరీరాలలో విభిన్న చైతన్య ఖండాలు బంధించబడి ఉన్నాయని చెప్పినట్లు అవుతోంది. ఇదే నిజమైతే ఈ శరీరాలకు కాలం తీరిపోయి కాలి బూడిదైపోయినప్పుడు వీటిలో బంధింపబడి ఉన్న చైతన్యం ఏమైపోతుంది? అది కూడా బూడిదైపోతోందా? శరీరం సజీవంగా ఉన్నప్పుడు ఈ చైతన్యం మన కంటికి కనిపించి ఉంటే శరీరం కాలిపోయేటప్పుడు ఇది ఎటుపోతోందో మనం గుర్తించగలిగేవాళ్ళం. అలా మనం దాన్ని గుర్తించడం లేదు. కానీ ఒక మనిషి మరణించినప్పుడు ఆ శరీరానికి దహనం జరగకముందే వీడు చచ్చిపోయాడు, ఈ శరీరంలో నుంచి చైతన్యం వెళ్ళిపోయింది అని గుర్తించగలుగుతున్నాం. అంటే శరీరంలోని చర్మ రక్త మాంసాది విభాగాలన్నీ వేరు, చైతన్యం వేరు. రక్త మాంసాది విభాగాలన్నీ ఇక్కడే ఉండగానే చైతన్యం ఎక్కడికో వెళ్ళిపోయింది అని మనం గుర్తించగలుగుతున్నాం. శరీరం దహనం కాకముందే చైతన్యం ఎక్కడికో వెళ్ళిపోయిందంటున్నాం. కనుక శరీరంతో పాటు చైతన్యం కూడా కాలి బూడిదైపోయింది అని చెప్పడానికి వీలు లేదు. కానీ అలా అయితే మనిషి మరణించాక ఈ చైతన్యం ఎక్కడికి పోతోంది, ఎక్కడ ఉంటుంది, ఏమి చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. సృష్టిలో స్థూల దేహధారులైన మానవులు, సూక్ష్మ దేహధారులైనటువంటి దేవతలు మొదలైన విభాగాలు ఎన్ని ఉన్నా దేహధారులు అందరికీ ఈ ప్రశ్నలన్నీ ఇలాగే సమాధానరహితంగా ఉండిపోతున్నాయి. అంతేకాక సృష్టిలో దేహ సహితాలైనటువంటి చైతన్య ఖండాలు కొన్ని, దేహరహితులైన చైతన్య ఖండాలు కొన్ని ఆకాశంలో వేలాడుతున్నాయని చెప్పినట్లుగా కూడా తోస్తుంది. ఇది సత్యమా? వేదం మాత్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటోంది తైత్తిరీయ ఉపనిషత్తులో. అంటే బ్రహ్మ అనగా చైతన్యం అనంతమని వేదం నిర్ధారణ చేస్తుంది. దీన్ని తార్కికంగా కూడా నిరూపణ చేయవచ్చు, కానీ ప్రస్తుతానికి మనకు ఆ అవసరం లేదు. ఎందుకంటే మనం వేదాలను పురాణాలను నమ్మి ఈ సూక్తులను పరిశీలిస్తున్నాం కదా. కనుక యథార్థ స్థితిలో అనంతంగా ఉండే చైతన్యంలో ఖండత్వం ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అది భ్రాంతి అయి ఉండాలి. ఒకదానిని చూసి మరొకటి అనుకోవడం ఒక రకమైన భ్రాంతి. ఉదాహరణకు గాజు ముక్కను చూసి మహామణి అనుకోవడం, పొడుగుదాన్ని చూసి పొట్టిది అనుకోవడం కూడా ఒక భ్రాంతి. ఉదాహరణకు విమానంలో పోతున్న కుర్రవాడు పెద్ద కొండను చూసి చిన్న రాతి ముక్క అంటాడు. కాదురా బాబు, అది పెద్ద కొండరా, దూరం వల్ల అది అలా కనిపిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తే ఆ పిల్లవాడు ఒక పట్టాన ఒప్పుకొనే ఒప్పుకోడు. అలాగే అఖండమైన అనంతమైన చైతన్యాన్ని గుర్తించలేని సామాన్య జీవులు అది ముక్కలు ముక్కలుగా ఉందంటున్నారు. ఇందాకటి ఉదాహరణలో పెద్దదాన్ని చిన్నదనుకోవడానికి కారణం దూరమే. అలాగే ఇక్కడ అఖండాన్ని ఖండం అనుకోవడానికి కారణం జీవులలోని జ్ఞానదృష్టి యొక్క హ్రస్వత్వమే, అంటే పొట్టితనమే. హ్రస్వత్వానికి కారణం వారు ఆయా శరీరాల్లో బంధింపబడి ఉండడమే. ఇక్కడ బంధింపబడము అంటే నేను అనబడే చైతన్యం తన శరీరానికి మాత్రమే పరిమితమై ఉందని గుడ్డిగా నమ్మడమే. ఈ గుడ్డి నమ్మకం వల్లనే తన చుట్టూతా ఉన్న శరీరాలలోనూ పదార్థాలలోనూ కొన్ని తనకు పనికి వచ్చేవని కొన్ని పనికిరానివని అకారణమైన విభజన ఏర్పడుతోంది. ఈ విభజన ఇక్కడితో ఆగడం లేదు. తనకు పనికి వచ్చే జీవులలోనూ పదార్థాలలోనూ కొన్ని తనవి అని కొన్ని ఇతరులవి అని మరో విభాగం ఏర్పడుతుంది. తనవి అనుకున్నవన్నీ తాను సృష్టి చేసినవేనా? కాదు. ఆ విషయం తనకు బాగా తెలుసు. అయినా సరే ఇవి నావి అంటాడు జీవుడు. ఉదాహరణకు ఒకటి దొడ్లో ఎలా మొలిచిందో ఒక మామిడి మొక్క మొలిచింది. అది పెద్దదై పళ్ళు కాచింది. ఈలోగా తండ్రి తరం పోయి కొడుకు తరం అధికారంలోకి వచ్చింది. ఈ కొడుకు ఈ చెట్టు నాదే, ఈ పళ్ళు నావే అని గట్టిగా వాదిస్తున్నాడు. మరి ఈ విత్తనం నువ్వు వేసావా, ఈ చెట్టుకు నీవు నీళ్లు పోసావా, మరి ఈ పళ్ళు నీవి ఎలా అవుతాయి అని ఇలాంటి ప్రశ్నలు వేస్తే వీటికి సమాధానం చెప్పకుండా వీడి లాంటి వాళ్ళు కొంతమంది కలిసి తమ చట్టాలు తామే రాసుకుని ఈ చెట్టు ఈ పళ్ళు నావే అని న్యాయ నిర్ణయాలు చేసేసుకుంటున్నారు. మనం ఇప్పుడు చెప్పుకున్న వరుస క్రమం బట్టి ఆలోచిస్తే ఈ చట్టాలలో వీటికి నిజమైన తర్కబద్ధత లేదు. వీటిలో ఉన్న ఏకైక నిబద్ధత ఏమిటంటే ఈ శరీరమే నేను అనే నమ్మకమే. ఈ నమ్మకంలో నిజమైన సత్యం లేదని ఈ చర్చ ప్రారంభంలోనే మనం తేల్చుకున్నాం. నేను అంటే చైతన్యమేనని, చైతన్యం అనేది అఖండమని కూడా మనం తెలుసుకున్నాం. మన శరీరం వరకు దానిలో ఉన్న చైతన్యం అఖండమేనని మనం గుర్తిస్తున్నాం కదా. అంటే కంటికి ఒక చైతన్యము, కాలికి మరో చైతన్యము అని వేరే వేరే చైతన్యాలు ఉన్నాయా? లేవు. శరీరంలోని అన్ని అవయవాలను ఒకే చైతన్యం కదిలిస్తుంది, పనిచేయిస్తుంది, నియంత్రిస్తుంది అని కదా గుర్తిస్తున్నాం. ఇదే సూత్రాన్ని ముల్లోకాలకు కలిపి అన్వయింపజేస్తే అన్ని లోకాలలోనూ ఉన్న అన్ని శరీరాల్లో కూడా ఒకే చైతన్యం ప్రవేశించి ఉండి వాటిని రకరకాలుగా ఆడిస్తోందని అర్థం చేసుకోగలుగుతాం. నా శరీరంలో ఉన్న చైతన్యం నా కంటిని చూసేట్లు చేస్తుంది, చెవులను వినేట్లు చేస్తుంది, క్రియలు వేరైనా చైతన్యం ఒకటే. అది ఖండంలాగా కనిపిస్తున్నా నిజానికి అఖండమే. అదే అఖండ చైతన్యం మానవుల చేత అన్నం తినిపిస్తోంది, ఆవుల చేత గడ్డి తినిపిస్తుంది, దేవతల చేత అమృతం తాగిస్తోంది, సూర్యచంద్రాదులను తమ తమ మార్గాలలో క్రమం తప్పకుండా నడిపిస్తుంది. అందుకనే ఈ ప్రపంచం యొక్క గమనం మొత్తంలో ఒక నియమబద్ధత కనిపిస్తోంది. దీన్ని బట్టి కూడా సమస్త ప్రపంచంలోని సమస్త జీవులలోనూ అనుగతంగా ఒకే ఒక చైతన్యం కొనసాగుతూ ఉండి అన్ని చోట్ల అన్ని పనులను క్రమబద్ధంగా నడిపిస్తుందని మనం గుర్తించగలుగుతున్నాం. ఇలా సమస్త జీవుల యొక్క శరీరాలలోనూ వ్యాపించి ఉండి అందరు జీవులను నియంత్రించి అఖండంగా అనంతంగా వ్యాపించి ఉన్న చైతన్యానికి ఉపనిషత్తులు అంతర్యామి అని పేరు పెట్టాయి. అంతర్యామి అంతర్ ఆయా శరీరాల లోపల ఉండి, యామి ఆయా శరీరాలను వాటికి అనుబంధంగా ఉన్న జడ పదార్థాలను కూడా నియమించి నడిపించేది కనుక దానికి అంతర్యామి అనే పేరు ఏర్పడింది. దీనినే సులభంగా చెప్పదలుచుకున్నప్పుడు భగవంతుడు, దేవుడు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. బృహదారణ్యకోపనిషత్తులోని అంతర్యామి బ్రహ్మణము అనే అధ్యాయంలో ఈ చర్చ విస్తారంగా ఉంది. కాగా సూక్ష్మక్రిముల దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల దాకా అన్ని శరీరాల్లోనూ ఒకే చైతన్యం అనుస్యూతంగా వ్యాపించి ఉంది. దాని పేరే అంతర్యామి. అదే నిజమైన సత్య పదార్థం. దాని చుట్టూ దేహాల రూపంలోనూ, భావాల రూపంలోనూ, పంచభూతాల రూపంలోనూ అల్లుకొని ఉన్న రకరకాల పదార్థాలన్నీ భ్రాంతిజన్య పదార్థాలే. తెలివికి అమ్ముకుపోవడం వల్ల ఆ భ్రాంతిజన్య పదార్థాలలో కొన్నిటితో ఏకీభావం అనే నూతన భ్రాంతిని పొందిన జీవులు, ఇది నా దేహము, ఇది నా భార్య, వీరు నా బంధువులు, ఇవి నా ఇళ్ళు, ఇది నా డబ్బు వంటి భావాలకు గురి అవుతున్నారు. మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన తర్కాన్ని పరిశీలించి చూస్తే ఈ భ్రాంతి పరంపరలన్నిటికీ కారణం ఏంటంటే తన శరీరంలోనే ఉన్న అంతర్యామిని గుర్తించకపోవడం ఒకటి, తన చుట్టూ అల్లుకుని ఉన్న దేహాది పదార్థాలన్నీ భ్రాంతిమయాలనే మాట మరిచిపోయి సత్య పదార్థాలైనని నమ్మడం మరొకటి అని తేలుతుంది. ఇంతటి తర్కసూత్రాన్ని మనసులో పెట్టుకుని ప్రకృతి దేవతలు ఈ సూక్తిలో దేహే అసతి, నిజమైన సత్యత్వం లేని దేహంలోనూ దానికి అనుబంధంగా ఉన్న ఇతర పదార్థాలలోనూ నేను నాది అనే భావాలను పెంచుకోవడం దురాగ్రహమే అంటున్నారు. మరి మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం గాంధీ మహాత్ముడు నడిపినటువంటి ఉద్యమానికి సత్యాగ్రహం అని పేరు. అంటే సత్యం మీద పట్టుదల అని తాత్పర్యం. దానికి వ్యతిరేకమైనది దురాగ్రహం. అంటే అసత్యం మీద పట్టుదలే దురాగ్రహం. ఈ దురాగ్రహం వల్లే ఎక్కడో దూరంగా కాకుండా తమ శరీరంలోనే నెలకొని ఉన్న అంతర్యామిని జీవులు గుర్తించలేకపోతున్నారు. పూరి పాకలో తన మంచం కింద పెద్ద నిధి దాగి ఉన్నా దానిని గుర్తించని పేదవాడికి ఆ నిధి దూరంగా ఉన్నట్లే లెక్క. అలాగే అంతర్యామిని గుర్తించిన వాడికి భగవంతుడు సుదూరం, బహుదూరంలో ఉన్నట్లే అవుతున్నాడు అంటున్నారు ప్రకృతి దేవతలు. ఇలాంటి అంతర్యామిని అనగా భగవంతుడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏమి చేయకుండా ఉండడమే ముఖ్యం. అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా చేయకుండా ఉండాలి. అంటే మనసు అనేది మనస్సు కాకుండా పోవాలి. దీని పేరే అమనస్క యోగం. ఇదే ముఖ్య మార్గం. ఇది అందరికీ అందుతుందా? అంటే అందని వారే ఎక్కువ. అందుకే ప్రకృతి దేవతలు అలాంటి వారికి సలహా ఇస్తున్నారు. పుర్యాం భజేమ పదాబ్జం అని. అంటే మనసుతోనూ ఇంద్రియాలతోనూ బయటికి తిరగడం మానేసి ఈ శరీరం అనబడే నగరంలోనికి ప్రవేశించి దానికి కేంద్రస్థానమైనటువంటి హృదయస్థానంలో ప్రాణజ్యోతిగా ప్రకాశిస్తున్న చైతన్య జ్యోతిని గుర్తించి ఇదే అంతర్యామి అని, ఇదే భగవంతుడని, అదే దేవుడని, అదే అనంత చైతన్యమని భావిస్తూ శరణు వేయడమే సులభ ఉపాయమని భావం. ఈ సూక్తిలో ప్రకృతి దేవతలు అందిస్తున్న సోపానం బాగా అర్థం కావాలంటే దీన్ని వెనుకటి శ్లోకంతో అనుసంధానం చేసి చూడాలి. వెనుకటి శ్లోకంలో నిర్గుణ నిరాకార ధ్యానం అందని సాధకులు సగుణ సాకార ఉపాసననే నిష్కామంగా చేయాలని, అంటే సగుణోపాసన నిష్కామంగా చేయాలి, దానివల్ల అభయసిద్ధి అనేది సిద్ధిస్తుందని, అభయస్థితి అనేది వస్తుందని చెప్పారు. ఆ నిర్గుణమూర్తిని కానీ సగుణమూర్తిని కానీ ఎక్కడ నిలబెట్టుకుని ధ్యానం చేయాలో ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఆ మూర్తిని తనలోనూ ఇతర జీవులందరిలోనూ సమంగా వ్యాపించి ఉన్న అంతర్యామి మూర్తిగా తన హృదయంలోనే ధ్యానించాలని వారు ఇక్కడ వివరిస్తున్నారు. ఈ రకమైన ధ్యానం వల్ల వెనుక చెప్పిన అభయస్థితి మరింతగా ప్రబలమై ఆ అంతర్యామిని నేనే అనే అనుభూతి కలుగుతోందని కూడా వారు సూచన చేస్తున్నారు. ఈ సాధనలో వైరాగ్యానికి ప్రముఖ స్థానం ఉందని వారు హెచ్చరిక చేస్తున్నారు. కనుక త్రిమూర్తి స్వరూపుడైన దత్త సద్గురుమూర్తిని ఉపాసన చేస్తున్న మీరు, నిర్గుణోపాసన చేస్తున్నా, సగుణోపాసన చేస్తున్నా కూడా మీలోని నిష్కామత్వం సుదృఢమై మీ ఉపాసన అంతర్యామి మార్గంలో కొనసాగి సఫలమవుగాక. జయగురు దత్త అని స్వామీజీ వారు చక్కగా బోధించారు ఈ యొక్క సూక్తిలో.
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శివరూపిణం శిరసాయోగపీఠస్థం ముక్తికామ్యార్థసిద్ధయే ప్రాతః శిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తన్నామ ప్రసన్నవదనాంభోజం సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాం ధారాం నిపతంతీం స్వమూర్ధని తయా సంక్షాళయేత్ బాహ్యం ఆంతరం దైహికం మనం తక్షణ ఆపాదమౌళి
పర్యంతం గురుణామాకృతిం స్మరేత్ తేన విగ్రహ ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః సిద్ధ్యంతి చ మనోరథాః.
జై గురుదత్త అండి. ఇప్పుడు మనం విన్నది పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి మధుర దివ్య గళంలో సాక్షాత్తు శ్రీ గురుగీతని చక్కగా విన్నాము. ఈ గురుగీత గురుతత్వం గురించి మనకు ఎంతో అవగాహన కలిగిస్తుంది. ఈ గురుగీత ప్రతి ఒక్క దత్తభక్తుడు, అలాగే ప్రతి భక్తులు కూడా అందరూ కూడా చదవాల్సినటువంటి చక్కటి గ్రంథం, పరమ పవిత్రమైన గ్రంథం అని చెప్పి మనకు దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు శ్రీ గురుగీత యొక్క ఆవశ్యకతను ఇలా వివరిస్తున్నారు. 1987లో పూజ్య శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం ఈ శ్రీ గురుగీత విజయవాడలో మొదలుపెట్టారు. గురువు యొక్క అసలైన అర్థం మరియు గురువు యొక్క ప్రాధాన్యత దత్తభక్తులు అందరూ తెలుసుకోవాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఆసక్తిగల సాధకులకు శ్రీ గురుగీత దారిచూపు వెలుగు. ఎందుకంటే శ్రీ గురుగీత ద్వారా సద్గురువుకు చాలా దగ్గర కావచ్చును. అట్టి శ్రీ గురుగీతను ఎవరైనా సరే కుల, మత, మగ, ఆడ, దేశ, విదేశ ఇత్యాది భేదములు ఏది కూడా లేకుండా అందరూ చదవచ్చు. ఇది అందరి ఆధ్యాత్మిక అభివృద్ధికి ముఖ్యం. గురువు యొక్క తత్వాన్ని మనకు అవగాహన కలిగిస్తుంది. గీత ఎన్నో విధాలుగా ఎందరో చెప్పి ఉన్నారు. అందులో మనకు తెలిసినవి భగవద్గీత, వాసిష్ఠ గీత, అవధూత గీత, అష్టావక్ర గీత, శృతి గీత. ఇలా ఈ గ్రంథాలన్నీ కూడా ఆత్మతత్వమును ఎరుకపరిచేవిగా ఉన్నాయి, అభివృద్ధి చేసేటివిగా ఉన్నాయి. ఒక గురుగీత మాత్రమే గురుతత్వం గురించి చెప్పేది. సాధకునికి, యోగికి మధ్య వారధి వంటిది ఈ గురుగీత. దయామయులైన శ్రీ స్వామీజీ వారు ఈ గురుగీతలోని పవిత్ర శ్లోకాలన్నిటినీ స్వయంగా రాగయుక్తంగా హృదయంగా పఠించి మనలను తరింపజేశారు. సమస్యలు ఎదురైనప్పుడు ఈ ప్రపంచానికి ఆ సమస్య నివారణకు ధైర్యాన్ని, ప్రశాంతతను అనుగ్రహించేటువంటి సులభ సాధనంగా ఉన్న ఈ శ్రీ గురుగీత మనకు మన సద్గురువును మరింత దగ్గరగా చేస్తున్నది. నేటి యువత ముఖ్యంగా ఈ చక్కని పావనమైనటువంటి శ్లోకాలను ప్రతిరోజు పఠించాలి. తద్వారా మంచి సమాజాన్ని నిర్మించి సద్గురువు యొక్క అపార కరుణకు పాత్రులవ్వాలి అంటూ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు శ్రీ గురుగీత యొక్క ఆవశ్యకతను వివరించారు. తదుపరి 1987 నుంచి అలా ఇప్పుడు 2010 ఏప్రిల్ 14 స్వామీజీ వారు 3 భాషల్లో గురుగీత శ్లోకాలను అందించారు. అప్పటి నుండి విస్తృతంగా దత్తభక్తులందరూ శ్రీ గురుగీత పారాయణము చేయుచున్నారు.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అటువంటి మన దత్త స్వరూపులైనటువంటి పూజ్యశ్రీ స్వామీజీ వారిని కన్న తల్లి శ్రీ జయలక్ష్మీమాత ఇంకెంత పవిత్రురాలో కదా. ఆ తల్లి పరమ భావని. ఆమె గురించి నేను ఒక చిన్ని స్తుతిగీతం రాశాను. మదిని నిన్ను నిరనమ్మి కొలుతునే మాతాదయగను జయలక్ష్మి, నా హృదయ పీఠమున లలితవు నీవై సదా నిలువు మా జయలక్ష్మి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి మాతాదయగను జయలక్ష్మి, అనఘుని తల్లివి అండగనుండవే అభయప్రదాయిని జయలక్ష్మి. సత్యస్వరూపుని సచిదానందుని సద్గురు దత్తుని చూపిన తల్లి, సద్గురు కృపను సచిదానందమును సదా నిలుపవే జయలక్ష్మి. మదిని నిన్ను నిరనమ్మి కొలుతునే మాతాదయగను జయలక్ష్మి, నా హృదయ పీఠమున లలితవు నీవై సదా నిలువు మా జయలక్ష్మి, నువ్వు సదా నిలువు మా జయలక్ష్మి. ఇది నేను మనసులో భావాలు ఉప్పంగంగా వ్రాసినటువంటి జయలక్ష్మీమాత స్తుతి గీతము. ఇప్పుడు మనం అమృత బిందువులకు వచ్చేద్దామండి. ఇందులో మనకు చెప్పినది ఏంటంటే చేయరాదు. ఏమిటి చేయరాదు అనేది మనం స్వామీజీ వారి చిటుకు సాహిత్యం నుండి అమృత బిందువులు తెలుసుకుందాం. దొంగ సొమ్మును ఖరీదించరాదు, హీనమైన కర్మను ప్రోత్సహించరాదు, గురునిందను సహించరాదు, తల్లిదండ్రులను వంచరాదు, తల్లిదండ్రులను వంచింపరాదు. సచ్చిదానంద. మానవ జీవితం సుఖమయంగా ఆనందదాయకంగా ఉండాలంటే ఏ విధంగా ప్రవర్తించాలో వేదమాత మనకు తన సూక్తుల ద్వారా మార్గదర్శకం చేసింది. ధర్మ మార్గాన్ని అనుసరించడం, అనుసరించకపోవడం అనేది మానవుని యొక్క బుద్ధిని బట్టి, ఆలోచనా విధానాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. దొంగతనం చేయరాదని వేదం శాసించింది. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అన్యాయంగా, హింసాత్మకంగా, దౌర్జన్యంగా దొంగతనం చేసి ధనము సంపాదించరాదని హెచ్చరించింది. అట్టి దొంగసొమ్ముకు, అనగా అన్యాయార్జితమైన ధనానికి విలువలేదు. దానిని స్వప్రయోజనాల కోసం విలాసవంతమైన జీవితానికే ఉపయోగించరాదు. దాన ధర్మాదులకు, ధర్మ కార్యాలకు అన్యాయార్జిత ధనాన్ని ఉపయోగించి పాప ప్రక్షాళన చేసుకోవాలని పరిహార మార్గాన్ని సూచించింది. అదేవిధంగా చెడు పనులు చేయుట ఎంత పాపమో, వాటిని ప్రోత్సహించుట కూడా అంత పాపమే. సత్కర్మలు చేయుట వలన మంచి ఆలోచనలు వస్తాయి, చెడుకర్మలు చేయుట వలన దుష్టపు భావనలు మనస్సును క్షణక్షణానికి బలహీనపరుస్తాయి. మనసు దృఢంగా ఉన్నవారు చెడు పనులు చేయలేరు, వాటిని ప్రోత్సహించరు. అంతేకాదు, చెడు వార్తలు వినినా, ఇతరులకు చెప్పినా, ఆనందించినా కూడా పాపమే అని వేదం శాసించింది. దైవనింద ఎంతటి పాపమో, గురునింద కూడా అంతటి మహాపాపమే. ఎవరైనా సద్గురువును విమర్శించినా, నిందించినా ముందుగా వారిని మంచి మాటలతో వారించాలి. వారితో వాగ్వివాదానికి దిగరాదు, అచ్చటి నుండి దూరంగా వెళ్లిపోవాలి. తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని నిందించకూడదు, అవమానించకూడదు, కించపరచకూడదు. మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన వారు మన తల్లిదండ్రులే. శరీరమే లేనిచో ధర్మకార్యాలు చేయలేము, సుఖాలను అనుభవించలేము. మనకు శరీరాన్ని, సమస్త భోగములను అనుభవించుటకు అవకాశమిచ్చిన దైవస్వరూపులైన తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఆనందపరచాలి. అదే సచ్చిదానందం అంటూ ఈ అమృత బిందువు మనకు ఇచ్చారు పూజ్యశ్రీ స్వామీజీ వారు.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే ఉషాగారి అమృత బిందువులు కార్యక్రమం. ఆగస్టు 1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listeners' discretion is advised.